అందరూ ఎలా చూస్తున్నారంటే 100,000 రూపాయలు అప్పించాం ఈరోజు ఎలా సమాధానం చెప్తాడా అన్నట్టు చూస్తున్నారు ఒక్కొక్కరు. నేను ఒక చూపిస్తాను, మీరు ఏం చూసారో నాకు చెప్పండి. ఏం చూస్తున్నారు చెప్పండి. క్రొత్తగా చూడడానికి ఆలోచన. అంటే అందరూ క్రొత్తగా చేయాలనుకుంటారు కదా, ఏంటి ఇంకొకసారి ట్రై చేయండి. 3 అని చెప్పారు, ఇంకోటి ఏదన్నా. నా చెయ్యండి. ఏంటిది చేయ కదా, కాకపోతే దానికి ఏదైనా ఒకటి అడ్డం వస్తే, అంటే ఏదైనా కొంచెం వేరేగా జరిగితే, ఒక మసకు జరిగితే మనకేమనిపిస్తుంది అంటే అది మారిందేమో అనిపిస్తుంది. కానీ ఇది నా చెయ్యే అంతేనా, మారదు. సరే, దేవుడు కూడా మనల్ని ప్రత్యేకంగా ఆలోచిస్తూ మన గురించి ప్రత్యేకంగా ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా ఏం చేస్తున్నా సరే ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే, నేను మొదట సృష్టించిన వారిని ఎలా అయితే ఆలోచించానో ఇప్పుడు కూడా మనం ఏ పరిస్థితులు కన్నా వెళ్ళినా సరే అలాగే ఆలోచించాలి, అలాగే చూడాలనుకుంటున్నాడు. ఏం కనిపిస్తుంది ఇందులో? కొత్తగా ఆలోచించను మళ్ళీ. ఏం కనిపిస్తుంది? సరే, అంటే ఒకటి చూసినప్పుడు, ఫస్ట్ చూపించిన తర్వాత మీకు ఏమనిపించిందంటే, ఇలా ఎత్తినప్పుడు చెయ్యి అన్నాడు, ఇది చూసిన తర్వాత మారిపోతుందేమో అనుకున్నారు కదా, పేపర్ ఇది. కాకపోతే మనం ఏం చూస్తాం, దీంట్లో ఉన్న షేడ్స్ చూసాం కదా. పేపర్లో షేడ్ వేసిన తర్వాత పేపర్ మారిపోయిందా? మారలే. కాకపోతే ఈ షేడ్ అనేది దాన్ని చూడకుండా అడ్డిందనమాట. మనం చేసే ప్రతి పరిస్థితులు దేవుడు మాత్రం మనల్ని ఎలా సృష్టించాడో అలాగే చూస్తున్నాడు. కానీ మనం ఏం ఆలోచిస్తామంటే, నేను ఈ పని చేశాను కదా, దేవుడు నన్ను దీన్ని చూస్తాడేమో, ఈ పరిస్థితిని చూస్తాడేమో, అరే ఆయన నేను ఈ పని చేసి వచ్చాను కదా ఇప్పుడే, ఆయన నాకు నువ్వు ఇలా చేసి వచ్చావు, నువ్వు ఆ పని చేసావు కదా అని నాతో చెప్తాడేమో అని మనం అనుకుంటాం. కానీ ఆయన పేపర్ని పేపర్లాగే చూస్తాడు, దేన్ని ఎలా చూడాలో, ఎంత ప్రత్యేకంగా చూడాలో అలాగే చూస్తాడనమాట. కానీ మనం మాత్రం ఏమని ఆలోచిస్తామంటే, ప్రతి పరిస్థితిలో వెళ్ళినప్పుడు దేవుడు మంచిదాన్ని మంచిదానిగా చూస్తాడు, చెడ్డదాన్ని చెడ్డదానిగా చూస్తాడు. కానీ మనల్ని నిర్మించినప్పుడు మాత్రం ఆయన ఎప్పుడు ఒకే రీతిగా చూస్తున్నాడంట. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, మన పాపాలని ఆయన సిలువ మరణం ద్వారా కప్పే అంతగా ప్రేమిస్తున్నాడు. సరే, ఇంకోటి చెప్తా. ఇక్కడ ఏంటున్నాయి? ఏంటున్నాయి? కొత్తగా ఏం ఆలోచించదు, మామూలుగా ఆలోచించండి. ఏమున్నాయి? 2 డాట్స్ ఉన్నాయి. అందరూ బ్లాక్ అయిపోయింది మైండ్లో, ఏంటి ఏది జరుగుతుంది అన్నట్టు చూస్తున్నారు ఒక్కొక్కరు. 2 డాట్స్ ఉన్నాయి కదా, వీటిని పోగొట్టాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి గట్టిగా చెప్పండి. లక్కీ డ్రా పరికింది. సునీత అని ఎవరు ఎక్కడ ఉన్నారు? నేను అంటారు కదా, మందే పేరైతే అప్పుడు గట్టిగా చెప్తాం కదా, ఇప్పుడు కూడా కొంచెం గట్టిగా చెప్తాం. ఏం కనిపిస్తున్నాయి? 2 డాట్లు కనిపిస్తున్నాయి. వాటిని చెరపాలంటే మనం ఏం చేయాలంటే, ఏమన్నొచ్చింది మనకు ఐడియా? పెన్నుతో చెరపాలి. అక్కడి నుంచి ఆ మరక పోవాలంటే ఏదో చేయాలి అంతేనా? అంతేనా? చెరపాలి. ఏం చెరుపుతున్నాను మీరు చెప్పినట్లే చేశాను, ఒకటి పోయింది. కానీ నేను ఇంకోటి కూడా పోగొడతాను చెరపకుండా. ఎలాగా? పోయింది, పోయిందా లేదా? మరగపోయింది కన్నం. మనం దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన జీవితంలో మనం చేసిన ప్రతి ఒక్క పాపం ఆయన ఏం చేశాడంటే చెరిపేశాడంట. కానీ మనం ఏం చేస్తున్నాం? అరే నేను ఇది చేశానే, అది చేశానే, ఆయన నన్ను చూసి నువ్వు ఇది చేసావు కదా అని అంటాను అని అనుకుంటున్నా. కానీ మనం ఆయన ఏమంటున్నాడంటే నేను అది తుడిచేశాను, నువ్వేం చేస్తున్నావు? మనం ఏం చేస్తున్నాం? మనం గాయపరిచి అసలు ఉన్న మరకని ఆయన పోగొడదాం అనుకుంటే మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పోగొట్టే పద్ధతి ఆయనలో వేరే ఉన్నది. నేను వేరేగా ఆలోచించాను అని ఆయన మనకు చెప్తూ ప్రత్యేకంగా ఆలోచించాలని మనకు చెప్తుంటే, మనం మాత్రం దాన్ని పోగొట్టే మరకని ఎలా చేస్తున్నామంటే గాయపరిచి ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, దేవుడు మనకు కలిగి ఉన్న ప్రతి ఒక్క చెడ్డ లక్షణాలని వేరు చేయాలనుకుంటాడు అనమాట. అంటే మనమే ఈ మన హృదయమే ఎలా ఉండి మన ఆలోచనలు ఎలా ఉన్నప్పుడు ఆయన ఏం చేద్దాం అంటే ఏం చేస్తాడంటే ఆ ఆలోచనలు పక్కన పెట్టి మనల్ని పట్టుకుందామని ఆలోచిస్తాడు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా అని ఒకసారి ఆయన ఎలా పట్టుకొని మనల్ని లాగుతుంటాడు అనమాట. నా వైపు వచ్చే ఈ చెడ్డ లక్షణం నీకు వద్దు అని చెప్తాడు. ఈ చెడ్డ లక్షణం తీసుకుంటే నిన్ను అది ఎలా వెంటాడుతుందంటే ఒక మచ్చ నీ మీద ఉండి నీకు గాయంగా ఎలా వస్తుందో ఈ ముక్క నువ్వు వదిలే అన్నప్పుడు మనం వదలకపోతే ఏం జరుగుతుందంటే మధ్యలో ఎలా చిరిగిపోతుంటుంది అనమాట. ఇప్పుడు ఏం జరిగింది? సపరేట్ అయిపోయింది. నీ దగ్గర ఏమున్నది? నీ దగ్గర ఏమున్నది? నువ్వు ఆయన చెప్తున్నాడు ఏంటంటే లక్షణాన్ని విడిచిపెట్టు, నేనైతే చెరిపేస్తాను అంటున్నాను, నువ్వేం చేస్తున్నావు అంటే గాయం చేస్తాను అనుకుంటున్నావు. సరే ఆ గాయాన్ని నాకు ఇచ్చే, నేను నీకోసం శిలువలో మరణించాను, అది నేను తీసుకుంటాను, నాకు ఇచ్చినప్పుడు నువ్వు విడుదల పొందుతావు అని ఆయన చెప్తూ ఆయన తీసుకుందాం అని అనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నాకు ఇది కావాలని చెప్తూ ఆయన ప్రేమను మనం మన దగ్గర నుంచి దూరం చేసుకుంటున్నాం అనమాట. ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఆలోచన ఎలా ఉంటుంది, ఆయన హృదయ ఆలోచనలు ఎప్పుడు గొప్పవయ్యే ఉంటాయి, ఎప్పుడు మంచివయ్యే ఉంటాయి. కాబట్టి ఆయన ఎలా ఆలోచిస్తున్నాడో అలా ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. మనమైతే ఏం చేస్తామంటే తెలుసా, కొన్ని పాపములు మనం చేసినప్పుడు, కొన్ని పరిస్థితులు మనం చిక్కుకొని ఉన్నప్పుడు మనం ప్రతిదీ ఎలా ఆలోచిస్తామంటే ఏంటి ఇలా జరిగిపోయింది, ఈరోజు నేను ఇలా చేయకూడదు అనుకున్నాను కానీ ఇలా జరిగిపోయింది. ముందు మన స్థితి బాగానే ఉంటుంది, బాగానే ఉండే స్థితిని కూడా మనం ఎలా చేస్తున్నామంటే ఇది మునుపున్న స్థితికి రాగలదా? ఒకవేళ తీసుకొస్తే ఎంత సమయం పడుతుంది? మనం ఊహించలేం, ఎంత సమయం అన్నా పట్టచ్చు. కానీ ఇది ఇలా నలగక ముందే ఆలోచించుంటే ఏం జరిగేది? కొంత బాగు అనేది జరిగేది. ఈరోజు ఆయన మనకి ఏం చెప్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి, నేను మీతో ఏం చెప్తున్నానంటే ప్రతి పరిస్థితుల్లోనూ మీరు ఆయన నా మీద ఏదో చేస్తాడు, ఏదో అనుకుంటాడు అని అనుకుంటున్నాం. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే నేను మిమ్మల్ని ప్రతి స్థితిలో బాగు చేయాలనుకుంటున్నాను. కానీ మీరేమనుకుంటున్నారంటే ఆయన నన్ను ఏదో చేస్తాడు, నన్ను చూసి పాయింట్అవుట్ చేస్తాడు, ఇదిగో నువ్వు ఏదో చేసావని. ఎప్పుడు అలా చేసే దేవుడు కాదు. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. ఈ నాలుగు ఎనిమిది చేయడానికి ఒక కారణం ఉంది, అది మనం తెలుసుకుందాం. ఆయన ఎంతగా ప్రేమించాడు కదా, మన ఇతరులు కూడా అంతగానే ప్రేమించగలమా? ప్రేమించలేమా? ప్రేమించడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు సిద్ధంగా ఉండాలో తెలుసా? ఆయన మనల్ని ప్రేమించడానికి అంత మనలో ఏమున్నది? ఇక్కడ విలువైన ఉన్నారు, నేను విలువైన వాడిని అని చేతులెత్తండి. నేను విలువైన వాడిని అన్న వాళ్ళు చేతులెత్తండి. కొంతమంది చేతులు ఎత్తున్నారు, ఎత్తుతున్నారు, మంచిది. కొంతమంది ఎత్తట్లేదు. ఒక వ్యక్తి ఒక పరికరం లేదంటే సైన్స్, మనం సృష్టించిన సైన్స్, ఒక సృష్టి ఆఖరికి మన తల్లిదండ్రులు చూసి నువ్వు విలువైన వాడివి, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చేస్తున్న పని మంచిది అని మనం చెప్పగలరా? ఇందాక కొంతమంది చేతులు ఇస్తాం మనం, ఇప్పుడు వాళ్ళకి మనం చెప్పగలమా? అందరు సైలెన్స్గా ఉన్నారు, అంటే ఆలోచిస్తున్నారన్నమాట. ఆయన ఏమని ఆలోచించాడంటే, ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం. చాలు, థ్యాంక్స్. ఏమనుంది, ఎవరి పోలికగా చేసింది? దేవుని పోలికగా చేసింది అనమాట. ఆయన ఒకటే ఆలోచించాడు, నేను నా రూపంలో సృజించుకున్నాను నిన్ను, నిన్ను పోగొట్టుకోవడానికి కాదు, నిన్ను ప్రేమించి తిరిగి నా దగ్గరికి తీసుకురావడానికి అని చెప్తూ ఆయన ఉద్దేశం అలా చెప్తున్నారన్నమాట. ప్రతి ఒక్కరూ దేవుని రూపంలో ఉన్నారా, లేదంటే ఒక్కొక్కరు డిఫరెంట్ రూపంలో ఉన్నారా? ప్రతి ఒక్కరూ దేవుని రూపంలోనే ఉన్నారు కదా. మనం ఆయన రూపంలో ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. పక్కలు ఎవరి రూపంలో ఉన్నారు, లేదంటే బయట వాళ్ళు ఎలా ఏ రూపంలో ఉన్నారు, మన కుటుంబ సభ్యులు ఏ రూపంలో ఉన్నారు? దేవుని రూపంలోనే ఉన్నారు కదా. ఆయన ప్రేమించినప్పుడు మనం ఆయన రూపంలో ఉన్నాలని కూడా ప్రేమించాలి, అవునా కదా? అవునా కదా? ఆయన రూపంలో ఉన్నాను ప్రేమించినప్పుడే ఆయన మనం ప్రేమిస్తున్నాం. ఎందుకంటే దేవుని స్వరూపంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన రూపంలో ఉన్నారని చెప్తున్నారు కాబట్టి మనం అలా ప్రేమించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఒక పేపర్ తీసుకుంది. ఇప్పుడు మీ మైండ్లో వస్తున్న ఒక వ్యక్తి, లేదంటే మీరు ద్వేషిస్తున్న ఒక వ్యక్తి అనుకుందాం. ఇప్పుడేం కనిపిస్తుంది ఆ వ్యక్తిని మీరు చూస్తున్నారు? ఏం కనిపిస్తుంది? ఏం కనిపించట్లేదా? మళ్ళీ అవే స్కెచెస్ కదా, అవే స్కెచెస్ అన్న. మనకి ఎప్పుడు చెప్తుంటారు, మనకి తెలిసింది ఇతరుల్లో మనం చూడగలుగుతాం, అంతేనా? మనకి తెలిసింది ఇతరుల్లో చూడగలుగుతాం, అది దాని గురించి మనకు బాగా తెలిస్తేనే ఇతరుల్లో చూడగలుగుతాం. ఇలాంటి మసక ముందు మన జీవితంలో ఉన్నది. దేవుడు అది చూసినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి అదే మసక మనకి ఇతరుల్లో కనిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు నన్ను ఎప్పుడు ఆ మసకను చూడలే కానీ నన్ను ప్రేమిస్తున్నాడు. నీ మసక వెనకతలు ఏమున్నది? ఈ తెల్లదనాన్ని దేవుడు చూస్తున్నాడు. ఏంటంటే, నేను సృష్టించినప్పుడు అది చాలా అందంగా సృష్టించాడు, అది చాలా మంచిదిగా కూడా చూశాడు. కానీ సృష్టించిన తర్వాత మనం చేసిన మన అతిక్రమంలో, మనం కొన్ని లొంగుబాటుపోయిన పరిస్థితుల్లో అది ఈ మసక అనేది మన మీదకి వచ్చి ఆ రూపాన్ని కోల్పోయాం మనం. సో తిరిగి దేవుడు మన ఆ రూపాంతరం చెందించడానికి ఏం చేశాడంటే, ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించేశాడు కదా. ఇప్పుడు కూడా రెండు కనిపిస్తున్నాయి. ఇందాక మనం చూసినప్పుడు దేవుడు మన పాపాలు కనిపిస్తున్నప్పుడు తుడవగలిగామా? ఆయన తుడిచాడు, కానీ మనం ఏం చేసామంటే గాయం చేసుకోగలిగాం. కానీ ఇప్పుడు ఇతరుల హృదయం మనకు కనిపిస్తున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? గాయం చేస్తామా, లేదంటే తుడుస్తామా? ఒకరు అంటున్నారు తుడిచేస్తాను అంటున్నారు, ఇంకొకరు అంటున్నారు గాయం చేస్తున్నారు అంటున్నారు. రెండు ఒకటే. ఏంటి ఒకటే అంటే, అది ఆ స్థానం నుంచి పోయింది, ఆ మరక ఆ స్థానం నుంచి పోయింది. కానీ నువ్వు ఆ వ్యక్తిలో చేసింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, స్నేహితుని మేరుకోరి గాయం చేస్తారన్నారు కదా, ఇదే నా గాయం. మేలుకోరి గాయం చేస్తాడు, మరి ఇక్కడ గాయం అయింది కదా, ఇది మేలుకోరి చేసిందేనా? చేసిందా? కాదు కదా. మేలుకోరి చేసిన గాయం ఏంటంటే, ఒక వ్యక్తి మన ఇతరులు మనం ప్రేమించిన వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని తుడిచేసి, ఆ వ్యక్తి దేవుడు నిన్ను ఆయన దగ్గరికి తీసుకొని మన బలహీనతలను ఆయన తీసుకొని ఆయన మనల్ని ప్రేమించి స్వతంత్రులుగా చేద్దామని ఎలా అయితే అనుకున్నాడో, మనం కూడా
ఆయన
ఎలా అయితే మన జీవితంలో చేశాడో మనం కూడా ఆ వ్యక్తి పట్టుకొని మనకి ఆ వ్యక్తికి వేరు చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే లాగుతున్నప్పుడు ఈ మొక్క తీసుకోవాలన్నమాట. ఏంటి, యేసయ్య నీ పాపం ప్రతిదీ భరించాడు కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన నామంలో ఒప్పుకున్నప్పుడు అది విడుదల పొందుతుందని ఆ వ్యక్తి నుంచి ఇది సపరేట్ చేసి ఆ వ్యక్తిని ఇలా తయారు చేయాలన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకు తెలిసిన పరిస్థితులు ఎలా అయితే ఉన్నాయో అవే మనం చేస్తూ వాళ్ళకి ఏం బోధిస్తున్నామంటే ఇలా చేసావా, అలా చేసావా, ఎందుకు అలా చేసావు, ఇలా చేయడం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్తూ ఆ వ్యక్తిని ఎలా చేసాం, ముందు ఆ వ్యక్తి చాలా బాగానే ఉండేవాడు కానీ మనం అలా చేయడం ద్వారా ఏం జరిగింది, ఇలా జరిగిపోయింది. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? లేదు. ఆయన ఏ పరిస్థితినైనా మార్చగలడు కదా. మన జీవితం ఇలా నలిగిపోయిందంటే ఆయన మార్చగలిగే శక్తివంతుడు. కానీ మనం ఇంకోళ్ళ జీవితాన్ని ఇలా చేసిన తర్వాత దాన్ని ఈ స్థితికి తీసుకురావడం మన వల్ల అయితే కాదు. ఒక పరిస్థితి ఆలోచిద్దాం, ఏంటంటే దేవుడు మనల్ని ఆ స్థితి నుంచి మళ్ళీ మామూలు స్థితిగా తీసుకురాగలడు. ఎంత స్థితిగా తీసుకురాగలడు అంటే నీ గాయాలన్నీ మాన్పి ఇలా చేయగలడు. నమ్ముతున్నావు లేదా? ఇలా చేయగలడు కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే దేవుడు నన్ను ఎలా అయితే ప్రేమించాడో ఆయన పోలికగా నేనున్నాను కాబట్టి నేను అలాగే ఇతరులను కూడా ప్రేమించాలి అని చెప్పి మనం ప్రతి పరిస్థితుల్లో అలా చేయడానికి ఇష్టపడాలన్నమాట. దీనికి మనకు కొన్ని అడ్డొస్తుంటాయి, దానికి సమాధానం చెప్పుకునేలా కొన్ని చూద్దాం. తీతుకు 3వ అధ్యాయం ఈతుకు 3వ అధ్యాయం 3వ వచనం
మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనము రక్షించాము.
చాలు, థాంక్స్. ఇక్కడ ఏమని చెప్తుంది, మనం మునుపు ఎలా ఉన్నామంట, అవివేకులం, అంటే ఏది ఎలా జరుగుతుందో కూడా వివేచన లేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం, అవిధేయులు, దేనికి లోబడని స్థితిలో ఉండేవాళ్ళం, మోసపోయిన వారము. ఇతరులు ఇది ఇలా వెళ్తే నీకు సరిపోతుంది, ఆ మార్గం వెళ్తే గమ్యాన్ని చేరుకోగలుగుతాం అని చెప్పినప్పుడు నమ్మి మోసపోయిన వారము. నానా విధములైన దురాశలను, అది ఎలా వస్తుంది సంపాదించుకోవచ్చు, నువ్వు ఇలా చేస్తే నువ్వు దొరికొస్తుంది, నువ్వు త్వరగా వెళ్ళిపోతావు, నీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు చూస్తారని చెప్పినప్పుడు మనం నానా దురాశలకి ఆశపడి మనం ప్రతి ఒక్క భోగములకును దాశలమై ఉండి దుష్టత్వమునందున అసూయందున కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించి ఉంటుమి. మనకున్నదే అంటుకున్నదే చెత్త అయినప్పుడు ఆ చెత్తను అంటుకున్న ఇతరులను కూడా చూస్తున్నప్పుడు ద్వేషించుకునే మనస్తత్వం గలవారం అన్నమాట. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నానంటే ఆయన కృప, ఆయన కనికరమును, దయ మాత్రమే మనకి ఏం చేసేయంటే రక్షణ కలుగజేసాయి అన్నమాట. నీతి అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మనం కొన్ని అనుకుంటాం, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను కదా, నేను కొన్ని నీతి పనులు చేశాను కాబట్టి నన్ను ఆయన రక్షించుకున్నాడు, నేను దీని ద్వారానే ఆయన రక్షింపబడ్డాను అనుకుంటాం. కానీ ఆయన ఏం చెప్తున్నానంటే దానివల్ల ఏమాత్రం కాదంట, ఆయన చూపించిన కనికరమును దయవల మాత్రమే జరిగిందని చెప్తున్నాడు. ఇప్పుడు మన పరిస్థితులు మన స్నేహితులు కానీ ఇతరులు కానీ ఉన్నారు, వాళ్ళు ముందు నీకు ఇలాగే కనిపించి ఉండొచ్చు. ఎలా అంటే నువ్వున్న స్థితిలోనే కనిపించి ఉండొచ్చు, కానీ నువ్వేం చేయాలి, దేవుడు చెప్పిన మాట గుర్తించుకొని ఆయన నా రూపంలో ఉన్నాడు అని చెప్పగలిగే స్థితిలో మారాలన్నమాట. ఒక వచనం ఉంది, ఫిలోమోనుకు 1వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నదంటే, ఇంకా చదువు. చాలు, థ్యాంక్స్. ముందు ఎలాంటి వాడంట, ఇప్పుడు ఎలా అయ్యాడు ప్రయోజనమైన వాడు? ప్రాణము వంటి వాడు అయిపోయాడంట. అంటే ఒకసారి ఆలోచించండి, ముందు ఎలా ఉన్నా సరే దేవుడు చెప్తున్నాడు పరిస్థితులు, ఆయన ఇష్ట, ఆయన ఎలా చెప్తున్నాడు, ఆయన నీ పట్ల ఎలా ప్రేమ కలిగి ఉన్నాడు. అలాగే మనం కూడా ఉన్నప్పుడు నీకు ఇష్టం లేని వ్యక్తినే దేవుడు ఇష్టంగా మార్చి ఆయన స్వరూపంలో ఉన్నాడు కాబట్టి ప్రేమించడానికి ఎలా అయితే నువ్వు ఇష్టంగా ఉండాలో ఆయన మనకి నేర్పిస్తాడనమాట. ఇప్పుడు మనం నేర్చుకున్నాం ప్రతిదీని, ఇలా నేర్పించాలి కదా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదా, ప్రతి పరిస్థితుల్లో ఆయన నన్ను సరిచేయాలనుకుంటున్నాడు, నా గాయం మాన్పాలనుకుంటున్నాడు, నలిగిపోయిన నా పరిస్థితుల నుంచి నిలువుగా చేసి ఎంతో శుభ్రమైన పాత్రగా నన్ను చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నేనేం చేయాలని ఆలోచించాలంటే నా స్నేహితుని కూడా అలాగే చేయాలని ఆలోచిస్తాం. కానీ మనం ఏం చేస్తామంటే, మనకు తెలిసింది, మనకు వచ్చింది, మనకు నచ్చింది, మనం బోధిస్తూ ఏం చేస్తామంటే ప్రతిదీ చెప్పేస్తుంటాం. ప్రతిదీ చెప్పేస్తూ ఆయనకు ప్రతిదీ వివరించి ఇలా జరిగిందంట, ఇలా జరిగిందంట, ఇలా ఇలా చేశారంట, ఇలా అయిందంట అని చెప్పినప్పుడు అతను నిన్ను ప్రేమించగలుగుతాడా? కనీసం నీతో ఉండడానికన్నా ఇష్టపడతాడా? ఇప్పుడు మనకు నచ్చింది ప్రతిదీ చెప్పేస్తున్నాం, పరిస్థితులు నీకు మన సంఘంలో వచ్చి కూర్చొని దేవుడు నాకు ఈ మాట చెప్తే బాగున్ను, ఆయన నాతో ఈ మాట మాట్లాడితే బాగున్ను, నాకు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నాకు నా హృదయాన్ని నెమ్మదిపరిస్తే బాగున్ను అని ఎంతమంది వచ్చారు? చాలా మందికి ఉన్నది ఆయన హృదయంలో, ప్రభా నా హృదయాన్ని నువ్వు చూస్తున్నావు, ఏదో ఆలోచిస్తున్నావు, నాకు ఒక మాట చెప్పండి, ఆ మాట ద్వారా నాకు నెమ్మది కావాలని ఆలోచిస్తున్నావు. అలా ఆలోచించే ప్రతి పరిస్థితిలో ఉంటారు ఇతరులు కూడా. కానీ మనం ఏం చేస్తామంట, ప్రతిదీ బోధించు. ఒకసారి తీతుకు 2:15 చదువు. ఆ ఆఖరి మాట మాత్రం మనం పట్టించుకోమంట. ఏం చేస్తాం, నిన్నెవరిని తృణీకరింపనీయకం అనే మాట మాత్రం మనకు గుర్తురు రాదు, వీటిని గురించి బోధించేస్తాం మనం, హెచ్చరించేస్తాం, సంపూర్ణ అధికారంతో దూరిపోతుంది, అరే నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఆ అతన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాం. కానీ తృణీకరింపకుండా చేసే పద్ధతి ఒకటి ఉన్నది, అది దేవుని దగ్గర నుంచి మనకి వస్తుందనే ఆలోచన కానీ ఆ జ్ఞానం కానీ మనం దేవుని అడగడానికి ఇష్టపడకుండా చేస్తుంటాం అనమాట. సరే బాగానే ఉన్నది, మనమంతా ఆయన చెప్పిన మాటలను అడగడానికి ఎంతో ఇష్టపడుతున్నాం, ఇతరులను కూడా ఆయన చెప్పాడు మన ఆయన స్వరూపంలో ఉన్నారు కాబట్టి ప్రేమించాలని చెప్తున్నారు కాబట్టి ఆ ప్రేమించాలని కూడా సిద్ధపడుతున్నాం. అయితే ఇప్పుడు మన గురించి మన నాయకుడు మన కాపరి ఒక సాక్ష్యం చెప్పమన్నప్పుడు ఆయన హృదయ ఆలోచనలు మార్చేలాగా మనం ఎటువంటి పనులు చేయగలం? ఇప్పటి వరకు చేస్తున్నప్పుడు అలాంటి పనులు మనం అలాగే ఉన్నాయా? మన హృదయ ఆలోచన అలాగే ఉన్నదా? దేవుడు కోరుకున్నట్టే ఉన్నదా? ఒకటో తెస్సలోనికలు 2:19 చాలు, థ్యాంక్స్. ఏంటంట, అతిశయమైన అతిశయ కిరీటమైనను ఏది ఆయన మన కాపరి ఈ మాట చెప్పగలం మన గురించి, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వీరున్నారు కదా, వీరే నా అతిశయ కిరీటము, వీరే నా ఆనందం అని మన గురించి చెప్పగలడా? అలాంటి చెప్పే పనులు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించుకుంది ఏంటంటే, ముందు దేవుడు మనల్ని ఒక విధంగా ప్రేమించి ఆయన ఆలోచన మన పట్ల ఎలా ఉన్నదో చెప్తున్నాడు. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయడం ద్వారా నేను అసహించుకోను, నేను క్షమించి నేను నీ తుడుపుతా కానీ గాయం చేయను, ఇంకా నీ పరిస్థితులు నలిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను అది సరిచేస్తానని చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మన కాపరికి మనం చేస్తున్న పని ద్వారా ఆయన ఆలోచనలు కానీ ఆయన గడిపే జీవితంలో కానీ ఎలా ఆలోచించాలంటే, వీరు నాకున్నారు కదా అని ఆలోచించాలన్నమాట. లేకపోతే ఇంకో మాట చూద్దాం, 1 Thessalonians 3:7 చాలు. కనీసం ఈ మాట అనే చెప్పగలుగుతారా, ఆయన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మందే కదా నేను ఈ మంద ద్వారాగా నేను ఆశ్చర్యపడ్డాను, లేదు ఆ మాట చెప్పట్లేదు. కనీసం భూమి మీద ఉన్నప్పుడు ఆయన పొందుతున్న శ్రమల ద్వారా కానీ ఇబ్బందుల ద్వారా కానీ వీళ్ళ విశ్వాసమును చూసి నేను నిలబడగలుగుతున్నాను, నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను, ఈ మాటను మన గురించి చెప్పగలుగుతారా? చెప్పలేకపోతున్నప్పుడు ఒకసారి ఆలోచిద్దాం, ఏం జరుగుతుంది? అసలు రోజు అయితే వస్తున్నాం, ఆదరణ మాట పొందుకోగలుగుతున్నాం, నా ద్వారా నా సేవకుడు పొందుకోగలుగుతున్నాడా ఇబ్బందుల్లోని? నా విశ్వాసమును చూసి నా పరిస్థితుల్లో నేను నడుచు చూసి ఆయనకు వచ్చే ఇబ్బందుల్లో కూడా నన్ను జ్ఞాపకం చేసుకొని స్థిరంగా నిలవ ఉండడానికి సహాయపడుతున్నామా? ఇంకోటి చూద్దాం, 1 Thessalonians 2:2 ఒకసారి. మనం పనిచేస్తున్నప్పుడు విశ్వాసంతో చేయాలంట పని. ఎప్పుడైనా అలా చేసాం విశ్వాసంతో పనిచేయడం అంటే, అంటే ఏంటి? ఏంటంటే ఇప్పుడు మనం చీపురు పట్టుకొని ఈ రూమ్ అంతా తుడమన్నాం అంటే ఏం చేస్తాం? అదెంతసేపు రోజు చేసేదే కదా, అంతేనా? దాన్ని విశ్వాసంతో చేయడం అంటే, ప్రభా నీ మందిరాన్ని నేను తుడుస్తున్నాను, నాకు సహాయం చేయి, ఇలాంటిది ఏమైనా చేస్తారా? ఊరుకో అన్య, ఊరుకోతాము, అంతేనా? ప్రతి పనిలోని అది ఎంత సులువైనదప్పటికీ అది మనం దాంట్లో ఎంత స్థిరంగా ఉన్నప్పటికీ అది నాకు వచ్చు అన్నప్పటికీ కూడా ప్రభు మీద అనుకుని చేయడం అనేది గొప్పదన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రేమతో కూడిన మీ ప్రయాసం. ఇంకోటి మీ కాల్ తొక్కుతున్నాడు బస్సులో వెళ్తున్నప్పుడు, ఫస్ట్సారి తొక్కాడు ఇలా చూసి నవ్వారు, ఆడు నవ్వాడు ఇలాగా, రెండోసారి తొక్కాడు సరే హెల్ప్ చేద్దాం, మూడోసారి తొక్కి ఇంక తీయట్లే కాలు. అంటే మనం ప్రయాసపడి కొన్ని పనులు చేస్తుంటాం, దేవుడు చెప్పాడు కదా క్షమించమని ఇతరులని, దేవుడు నాకు ఇప్పుడు నాకు ఒక పని ఇచ్చాడు, అతను నా కాలు తొక్కుతున్నాడు కదా ఒక మాట చెప్దామని చెప్పి సమాధానంగా చెప్తారా? లేదంటే మన ఇంగ్లీష్ వాడతామా? మన నచ్చిన పదాలు మనం ఆడుకుంటాం. ప్రయాసతో ప్రతి పని చేయడానికి ఇష్టపడాలన్నమాట. అంటే ఆయన ఇచ్చిన ప్రతి పనిని మనం నేర్చుకొని ఆయన ఈ పని ఇలా చేయి, ఈ పని ఇలా చేయని చెప్పినప్పుడు ప్రేమతో కూడిన ప్రయాసతో మనం ప్రతిదీ చేయడానికి ఇష్టపడాలన్నమాట. ఇంకోటి చాలు, ఏది మీ దేవుడు అది చేస్తాడన్నా? మన ఇతరులు అడిగినప్పుడు ఏదో చేస్తారన్నా, ఇలా జరుగుతుందన్నా, అన్నీ సరి సమతుల్యం అయిపోతాయన్నా, మనం ఏం చెప్తాం? నువ్వు నమ్మక అప్పుడు తెలుస్తుంది అంటావా? అలా అంటావా? ఏమని చెప్పాలి అప్పుడు సమాధానం? వాళ్ళు అప్పుడు ఏం చూస్తారంటే నిరీక్షణతో కూడిన మన ఓర్పును చూస్తారన్నమాట. ఆ సమయంలో నా దేవుడు సమాధానపరచగలడు, లేదంటే పరిస్థితుల్ని తారుమారు కూడా చేయగలడు. అంత గొప్ప దేవుడు నాకున్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నాకు నేర్పించాల్సిన నాకు నేర్పిస్తాడు, నన్ను నడిపించాల్సిన పద్ధతులను నడిపిస్తాడని చెప్పి ఆ నిరీక్షణతో కూడిన ఓర్పును చూపించాలన్నమాట. తర్వాత చదివితే ఇలాంటి పనులు మనం చేసినప్పుడు అంట మన సేవకుడు మన గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఇలాంటిదన్నా చేయగలుగుతున్నారా? లేదు కదా. మొదటగా ఆయన మనల్ని చూసి మా అతిశయ కిరీటం మీరే అని చెప్పలేకపోతున్నారు. రెండోది ఆయన ప్రతి ఒక్క ఇబ్బంది పరిస్థితుల్లో మీరున్నారు, మీ విశ్వాసంను చూసి నేను నిలబడగలుగుతున్నాను అని చెప్పే మాట కూడా ఎక్కడా కనబడట్లేదు. మూడోదిగా కనీసం ఆయన మనం చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకుండా కూడా మనం ఉంటున్నాం. కానీ ఈ ఈ మాట మాత్రం మనం ఎప్పుడూ చెప్పుకోకుండా ఉన్నట్లు ప్రయత్నిద్దాం. 1 Thessalonians 2 మాత్రం వచ్చిన చాలు ఏమైందంట, ఆయన ప్రయాసం మనయందు ప్రవేశం, ఆయన ప్రవేశం మనందు వ్యర్థం కాలేదు. ఆయన మన దగ్గరకు వచ్చి మనకు కావాల్సిన ప్రతిదీ బోధిస్తున్నప్పుడు ఎంత చక్కగా తీసుకుంటున్నామో దాన్ని వ్యర్థం కానట్టు మనం జీవించడానికి ప్రతిదీ ప్రయత్నించాలన్నమాట. అయితే ఎలా జీవించాలి? ప్రతి ఒక్క ఆలోచన ఉంటుంది. దేవుడు నన్ను ఆయన రూపంలో సృజించాడు కాబట్టి ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఇంత నీట్గా ఎలా నన్ను తిరిగి మళ్ళీ తయారు చేయగలుగుతున్నాడో, అలాగే నేను ఇతరులను కూడా అంతలాగే ప్రేమించి వాళ్ళని దేవుని పరిచయం చేసి ఇలాగే వాళ్ళని తయారు చేయడానికి మనం ఎంత కష్టపడుతున్నామో, అలాగే మనం చేసే ప్రతి ఒక్క పనిలోనూ కూడా మన సేవకుడు మనం చూసి ఆయన హృదయాలోచనలో ఎంత నెమ్మది పొందుతున్నాడో, మన ఆయన ప్రవేశం వ్యర్థం కాలేదని ఎలా అనుకుంటున్నాడో అనుకోవాలని ప్రయత్నిస్తున్నామో మనం ప్రతిదీ కూడా ఆలోచించి ప్రతిదీ చేయడానికి ఇష్టపడుతున్నాం. దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక 4 మంచి క్వాలిటీస్ ఆయన ద్వారా మనకి పొందుకున్నాం. ఏంటంటే ఆయన్ని ఏ మాట చెప్తున్నా ప్రతిదీ ఏంటంటే ఎవరికి ఇబ్బంది కలిగించేగా ఉండేది కాదు. ప్రతిదీ ఆదరణ మాటే, ప్రతిదీ హెచ్చరిక మాటే, ప్రతిదీ ఇతరులను సరిచేసే మాటే. మొదటగా ఏంటంటే రెస్ట్రిక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆగాదు మళ్ళీ మాట్లాడదు అంటే ఏంటి? అతను ఏం మాటలు మాట్లాడినా వేస్ట్ రా బాబు, మా టైం వేస్ట్, ఎందుకు నువ్వు మాట్లాడదు, ఆగు అని చెప్తాం. కొంతమంది కనీసం వస్తున్నా సరే ఇంక పదండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఎందుకంటే వాళ్ళకి ఒక బౌండరీ వేస్తాం అన్నమాట. ఏంటంటే ఆడు వస్తే చాలు మన గుంపు ఏమవుతుంది, పాడైపోద్దనంట. ఈ రెండు పదాలు ఆయన దగ్గర లేవన్నమాట. ఏంటంటే ఒకటి రెస్ట్రిక్షన్, ఇంకోటి ఏంటంటే బౌండరీ. ఈ రెండు పదాలు లేనప్పుడు ఎలా ఉంటామంటే మనం మన ప్రతిదీ ఇతరులు తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. దాని ద్వారా ఏంటంటే ఆయన ఎలా అయితే కోరుకుంటున్నాడో అలా మనం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రెండుతో పాటు ఇంకో రెండు ఉన్నాయి. ఏంటంటే అవి యాక్సెప్టెన్స్, అప్రూవల్. ఈ రెండు పదాలకి అర్థం ఇంచుమించు అంటే ఒకలాగా కాకపోయినా, యాక్సెప్టెన్స్ అంటే ఒప్పుకోవడం, అప్రూవల్ అంటే ఇంకా అది కంప్లీట్ అయిపోయింది, నువ్వు ఇంకా అది కొనసాగించవచ్చు అని. కాకపోతే ఈ రెండు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏంటంటే ఒక అతనికి ఒక పని అప్ చెప్పాం అనమాట, నువ్వు ఈ పని ఇంతలో పూర్తి చేయాలి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి సరే అని చెప్పాడు అనుకోండి, పూర్తి చేసి చేద్దాం అనుకుని రెడీ అయ్యాడు, కానీ ఇష్టపూర్వకంగా లేదు, ఒప్పుకోవట్లేదు, పని అయితే పూర్తి చేశాడు, సక్రమంగా వస్తుందా ఇష్టం లేకుండా, ఒప్పుకో లేకుండా అప్రూవల్ వచ్చినప్పుడు ఎలా జరుగుతుందంటే ఆ పని మనం ఊహించినట్టు కాకుండా వ్యతిరేకమైన పనిలో వస్తుంది అనమాట. అదే ఒప్పుకొని చేసి ఆ అప్రూవల్ చేశారనుకోండి, అప్పుడేం జరుగుతుందంటే మనం ఊహించిన రీతి కంటే అది ఎలా అయితే చెప్పామో దానిలాగే ఆ రూపంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఒకసారి ఆలోచించండి, ఆయన ఆలోచన మన పట్ల ఎలా ఉన్నదంటే గొప్పగా ఉన్నది. ఆయన చెప్పే ప్రతి మాట కూడా మనల్ని బాగు చేసి ఒక మంచి రూపంలో తీసుకురావడానికి ఉన్నది. కాబట్టి మనం కూడా చేసే ప్రతి పనిలో అలాగే ఆయన చెప్పిన 4 పద్ధతుల్లో మనం పాటిస్తూ మనం కూడా ఆ రీతిలోనే ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు తెగించినట్లు